ఆత్మబలంతో తట్టుకుని పైకి రావాలి. జీవితం అన్నాక శత్రువులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ధనము, కీర్తి, జ్ఞానము ఇవన్నీ పెరిగే కొద్దీ శత్రువులు పెరుగుతారు. ఈ శత్రువులు పెరిగినప్పుడే మనం ఆత్మబలంతో ఉండాలి. ఆత్మబలం కోల్పోతే ఇంకేముంది, వాడు ఇంట్లో పడి ఉంటాడు. ఆత్మబలం కోల్పోవడం కోసమే పనులు చేస్తారు వాళ్ళు. లేకపోతే గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు తెల్లారులేస్తే ఎలా బతుకుతున్నారండి? ఇవాళ మనం చిన్న చిన్న వాటికే బెంగ పెట్టేసుకుని అయ్యో ఇలా అయిపోయింది ఇంక రేపు ఎలాగా అనుకుంటే ఇంట్లో పెళ్ళి అవ్వలేదట, అన్నం సహించట్లేదట. పెళ్ళి అవ్వకపోతే అన్నం సహించకపోతే ఇంకెలా బతుకుతాం మనం? అంతంత పెద్ద పెద్ద పదవుల్లో, ప్రధానమంత్రి పదవుల్లో, ముఖ్యమంత్రి పదవుల్లో ఉండి రేపు పొద్దున్న ఎగ్గుతామో ఓడిపోతామో తెలియదు, అయినా దర్జాగా తిరగట్లేదు వాళ్ళు. హాయిగా ఎలక్షన్ అయినా సరే సుఖంగా పడుకుంటున్నారు, అది ధైర్యం అంటే. అలా ఉండాలి మనం. ప్రాణం పోయి యుద్ధానికి వెళ్ళిపోతున్నటువంటి మిలిటరీ వాళ్ళని చూడండి, అక్కడికి వెళ్ళాక వాళ్ళు తిరిగి వస్తారో తెలియదు, చంపచ్చు చావచ్చు, అయినా ధైర్యంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళని చూసి ధైర్యం నేర్చుకుంటారా? కాళ్ళు చేతులు లేకపోయినా పాక్కుంటూ ఉపన్యాసానికి వస్తుంది ఒక పుణ్యాత్మురాలు, పాపం చూసారా? రోజు పాక్కుంటూ ఉపన్యాసానికి వస్తుంది. వాళ్ళని చూడండి మనం ధైర్యం తెచ్చుకొని బతకాలి. రెండు చేతులు లేవు, కాళ్ళతో టైప్ చేస్తూ కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాడు ఒక పుణ్యాత్ముడు, ఒక అబ్బాయి నేను చూశాను. అది వాళ్ళు, వాళ్ళని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఒక్క రూపాయి రేపటికి లేదు, రేపు ఏమిటో బతుకు తెలియదు, అయినా సరే రేపటి గురించి భయపడకుండా నిర్భయంగా బ్రతుకుతున్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు నా దగ్గర శిష్యులుగా, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. 40 ఏళ్ళు వచ్చాయి, ఒక ఆవిడికి పెళ్ళి అవ్వలేదు, నిత్యం రోజు సమస్యతో బతుకుతోంది, అయినా మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఇవాళ కాకపోతే రేపైనా నా బతుకు బాగుపడుతుందని ధైర్యంతో ఉంది ఒక ఆవిడ. వాళ్ళని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అంతేగాని గట్టిగా తుమ్ము వస్తే భయపడిపోయి, దగ్గు వస్తే భయపడిపోయి, కాళ్ళు నొప్పి వస్తే భయపడిపోయి, ఇంట్లో పెళ్ళో పెటాకులు అవ్వకపోతే భయపడిపోయి, 2 రూపాయలు రాకపోతే భయపడిపోయి, ఉన్న ఇల్లు ఎవడన్నా లాక్కుపోతాడేమో అని భయపడిపోయి, ప్రయాణానికి వెళ్ళేటప్పుడు బస్సు దొరకకపోతే భయపడిపోతే, నిరంతరం భయపడితే ఏ ఎలా బతుకుతాం మనం? మనిషికి అన్నిటికంటే ఆత్మబలం కావాలి. ధర్మంతో నిలబడండి, ధర్మం కోసం నిలబడండి. మన వల్ల 10 మందికి ఉపకారం అయ్యేలా చూడండి. మన మాటల వల్ల 10 మందికి బాధ కలగకూడదు, మన వల్ల ఎవరికి నాశనం కలగకూడదు. మనం ఎప్పుడూ సుఖంగా జీవిస్తూ ఇతరులను సుఖపెట్టాలి. ఇలా ఉండేవాడు రేపు గురించి ఆలోచించకపోతే వీడి గురించి పరమాత్మ ఆలోచిస్తాడు. అన్నిటికంటే మనోబలం చాలా గొప్పది, ఆత్మబలం గొప్పది. ఆత్మబలం లేకపోతే ఒక్క క్షణం మనం ఏమి చేయలేము. అందువల్ల ఉపాసకులకు ఆత్మబలం కావాలి, మనోబలం కావాలి. ఉపాసకులని ఎన్ని కష్టాలు వెంటాడతాయో తెలుసా? ఉపాసన చేసే వాళ్ళకి అప్పుడప్పుడు కలల్లో రాక్షస శక్తులు వస్తాయండి. అంటే కొన్ని మేము చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ హిమాలయ పర్వతాలలో 6 నెలలు మంచుగడ్డల్లో బ్రతికాను ఒకప్పుడు నేను. ఆ రోజుల్లో భయంకర శక్తులు పీడించాయి, ఎన్నెన్ని శక్తులు పీడించాయి. ఆ శక్తులు ఎలా పీడించాయో మంత్రమహిమ అని ఒక కథ ఉన్నది, రేపు మనకు ఆదివారం రిలీజ్ అవుతున్న పుస్తకంలో, మానవ కథలో. ఆ మంత్రమహిమ వినండి, ఆ కథ చదవండి. నేను తాత్పర్యం కూడా నేనే రాశాను. ఒక పుణ్యాత్ముడు, ఆయన పేరు చెప్పొద్దన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ ఒక పుణ్యాత్ములు ముద్రణ చేశారంట, నీకు ఏం చేయను మరి, నా నోరు కట్టేశారు. ఆ పుణ్యాత్ములు ముద్రణ చేసిన మానవ కథ ఆదివారం రిలీజ్ అవుతోంది, అందులో 5వ కథ చదవండి. దీక్షాపరులకు ఎన్ని కష్టాలు వస్తాయో ఉంటుంది. దీక్ష అంటేనే కష్టం అంటే. పిశాచాలు కళ్ళలోకి వస్తాయండి, భయపెడతాయి. ఆత్మీయులు భయపెడతారు, ప్రాణాపాయ స్థితులు వస్తాయి. ప్రాణం పైకి వెళ్ళిపోతూ ఉండగా యమకింకరులు లాంటి వాళ్ళు మనల్ని కొడతారు, మళ్ళీ వెనక్కి రావాలి. ఇవన్నీ ఉపాసనలో ఫలాలు. అసలు ఉపాసన ప్రారంభంలోనే అని పారిపోతే ఇంక వీడి బతుకు మోక్షం వస్తుందా? ఉపాసన అంటే తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాలి, భయంకరమైన అనుభవాలు ఎదుర్కోవాలి. అన్నిటికీ తట్టుకుంటే వాడికి పునర్జన్మ ఉండదు, వాడు అమ్మ అవుతాడు, వాడు బొమ్మ కాదు, వాడు మహాయోగి అవుతాడు. ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని వేళకి తింటూ కూర్చొని దేవుడి మీద ఇంత పువ్వు వేసేస్తేనే మోక్షం వచ్చేస్తే ఈ జగత్తులో ఉన్న వాళ్ళంతా మణిద్వీపానికి ఎప్పుడో పోయేవారు. అప్పుడు గుంటూరులో ఎవడో పట్టాడు, ఏలూరులో ఎవడో పట్టాడు. కాబట్టి సాధకులకి యొక్క బలం చాలా ఎక్కువగా ఉండాలి. అందువల్ల చెబుతున్నాను, ఈవిడ కొంత సాధకురాలు కానీ కొంత లోపం ఉన్న ఆవిడ. అందుకే తీరా చెరువు ఇస్తూ ఉంటే గురువుని ధిక్కరిస్తే ఆ మాత్రానికే సంతానం లేకుండా పోతుందా, ఈ చెరువు తిన్నంత మాత్రం చేత సంతానం వస్తుందా అని కొంచెం అవిశ్వాసం చూపించింది. అంతలోనే మళ్ళీ భయం వేసింది, ఎంత పొరపాటు, కష్టపడి యజ్ఞం చేశాను. యజ్ఞపాయసం ప్రసాదంగా తినేటప్పుడు ఆ పాయసాన్ని తిరస్కరించాను, గురువైన బ్రహ్మని తప్పుగా భావించాను. ఎందుకు ఈ బుద్ధి వచ్చింది అనిపించిందిట. ఎక్కడో కర్మ ఉంటుందండి, ఆ కర్మ వల్ల ఆ బుద్ధి వచ్చిందనమాట. అయ్యో అనుకుని మళ్ళీ కళ్ళకద్దుకొని, భగవంతుడా యజ్ఞపాయసమును తిరస్కరించి గురువును ధిక్కరించిన పాపం నుంచి నాకు విముక్తి కలిగించు అంటూ ఆ పాయసం కళ్ళకద్దుకు తినేసింది. అలా తిన్న వెంటనే గర్భం ధరించిందట. సద్యో గర్భో బభూవ, తక్షణం పాయసం కడుపులోకి వెళ్ళి వెళ్ళడంతో ఆవిడ గర్భం ధరించింది. సాధారణంగా గర్భం ధరించిన వాళ్ళు 9 నెలలు నిండాక 10వ నెలలో పిల్లల్ని కంటారు. కానీ ఈవిడ దధార తంచ సాదేవి దైవం ద్వాదశ వత్సరం, 12 సంవత్సరాలు గర్భం ధరించిందిట దైవయోగం వల్ల. ఆ ప్రసాదం తినేటప్పుడు గనక ఆవిడ గురువుని కించపరచకుండా ఉంటే, ప్రసాదం మీద అవిశ్వాసం చూపించకుండా ఉండి ఉంటే తక్షణం 10వ నెలలో బంగారం లాంటి కొడుకు పుట్టేవాడు. చెప్పాగా ఎక్కడో ఇంకా పాపం పూర్తిగా ఉన్నది. ఆ పాపం ఆవిడకుంటే కానీ ఇంత కథ నడవదు. అందువల్ల ఏమైందనమాట, 12 సంవత్సరములు గర్భం ధరించింది. పుత్రకామేష్టి యాగం చేసి ప్రసాదం తిని పిల్లవాడిని కనుక 12 ఏళ్ళు ఆ పిల్లవాడిని కడుపులో మోసింది. 12 ఏళ్ళు అయిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎలా ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా వినండి. బ్రహ్మన్ కుమారం కనకప్రభం ఓ నారద, బంగారపు రంగులో ఉన్న కొడుకు పుట్టాడు. బంగారంలో ఉన్నాడు కొడుకు, ఇక బంగారమే, వాడే బంగారం అన్నట్టుగా ఉన్నాడు. సర్వావయవ సంపన్నం, అన్ని అవయవాలు ఉన్నాయి, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, తలకాయ ముక్కు అన్నీ ఉన్నాయి. కానీ మృతం ఉత్తార లోచనం, చచ్చి పుట్టాడట. ఎన్ని లాభాలు ఉంటాయండి ఇంకా కొసమెరుపు అనమాట. బంగారపు రంగులో ఉన్నట్ట, అందంగా ఉన్నట్ట, అన్ని అవయవాలు ఉన్నాయట, కానీ చచ్చి పుట్టాడు, మృత బాలకుడు పుట్టాడు, ప్రాణము లేని శవం పుట్టింది. ఇంకా చూడండి, గుండెలు బాదుకుని ఏడ్చేసిందిట మాలిని, ప్రియవ్రతుడి భార్య. మూర్ఛామవాప తన్మాత పుత్రశోకేన భూయస, వెంటనే కింద పడి మూర్చపోయింది. మూర్ఛపోయి గుండెలు బాధేసుకుంది. అయ్యో, యజ్ఞం చేశాం, నానాయాతన పడ్డాం, ప్రసాదం తిన్నాం, 12 ఏళ్ళు గర్భం ధరించి ఆయాసము పొందాను, ఇంత కష్టపడితే చివరికి చచ్చిన బిడ్డ పుడతాడా, మృత బాలకుడు పుడతాడా అని గుండెలు బాదుకుని కింద పడి మూర్చిపోయింది, ఏడ్చింది, నానాయాత్ర పడిపోయింది. ఏమండో ఇక నేను బతకను బాబోయ్, నేను చచ్చిపోతానంది. భర్తగారు ఆవిడ ఓదార్చాడు, పోన్లేవే, మనకింతే రుణం, పో, అసలంటూ గర్భం ధరించావు, నువ్వు గడ్రాలివి కాదుగా, మృతవత్సవి, కొడుకు పుట్టి చచ్చిపోయాడు, వాడికి ఇంతే ఆయు అనుకుందాం, చచ్చిపోయిన వాడి కోసం మనం చచ్చిపోతామా, ఇంత చేసి వాడు పుట్టిన నిమిషాలు కూడా అవ్వలేదు, పోని వాడు ఏమన్నా బ్రతికి కొంత ఆనందం కలిగిస్తే, అయ్యో వీడు ముద్దు ముచ్చట్లు చూపి చచ్చిపోయాడని మనం బాధపడడానికి, వాడి దగ్గర ఏ ముచ్చట లేదు, ఏం అచ్చట అచ్చట లేకుండా చచ్చి పుట్టాడు, చచ్చిన వాడితో మనకు రుణం ఏమిటి, పట్టుకుపోయి పాతి పెడదందా. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్ళి ఈ చచ్చిన శిశువుని స్వయంగా పాతి పెడితే కనీసం ఇంకో సంతానం కలుగుతుందని శాస్త్రం అట. అందుకని ఇద్దరం కలిసి వెడదాం అని భార్యని వాదా చతి కష్టం మీద ఆవిడ ఏడుస్తున్న ఆవిడ లేపి కన్నీళ్లు తుడిచి ఈ పిల్లాడి శవం చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి పాతి పెట్టడానికి, బాలుడు కదా అందుకని తగలబెట్టకూడదు కనుక పాతి పెట్టడానికి శ్మశానానికి బయలుదేరారు. ఆ సమయంలో దారుణమైన దుఃఖంతో కుమారా కుమారా అని దంపతులిద్దరూ వెడుతూ ఉండగా హఠాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఏతస్మిన్నంతరే తత్ర విమానంచ దదర్శః, ఆ సమయంలో ఆకాశంలో ధగ ధగ వెలిగిపోతున్న ఒక కాంతి కనపడింది. ఆ కాంతి కాదది, ఆ కాంతి విమానపు కాంతి. ఒక విమానం అక్కడికి వచ్చింది, అది బంగారు విమానం. ఆ బంగారు విమానానికి నవరత్నాలు తాపడం చేశారు. ఆ విమానం నుంచి వస్తున్న కాంతి అన్నమాటది. ఆ మహాకాంతితో వీళ్ళు ఒక్కసారి కళ్ళు నులుముకుని ఆకాశంలో ఏదో కనపడుతుంది ఏమిటి అని ఒక్కసారి ఇలా కళ్ళు గట్టిగా నులుముకుని చూశారట. అంత కాంతిని చూడలేము మనం, కళ్ళు బయర్లు గమ్ముతాయి, అందుకని వాళ్ళు కళ్ళు గట్టిగా నులుముకుని చూశారు. అదొక విమానము అని అర్థమయ్యింది. అది ఎలా ఉంది, శుద్ధ స్ఫటిక సంకాశం మణిరాజ వినిర్మితం, శుద్ధ స్ఫటికముల వలె వెలిగిపోతుంది. బంగారు విమానమునకు స్ఫటికమణులు, వజ్రములు, నవరత్నములు తాపడం చేశారు. ఆ మణుల కాంతితో వెలిగిపోతుంది. ఆ మణుల కాంతితో వెలిగిపోతున్న విమానంలో నుంచి ఒక ఆవిడ చెయ్యెత్తి వీళ్ళని ఆశీర్వదించింది. ఆవిడలా ఉంది, పట్టు చీర కట్టుకుంది, మంచి ఒత్తైన జుట్టు వెనక్కి వేళ్లాడుతోంది, చెవులకి కుండలాలున్నాయి. ఆవిడ శ్వేత చంపక వర్ణాభ, తెల్ల సంపంగి పువ్వు వలె వెలిగిపోతుందట. సంపంగి పువ్వులో తెల్ల సంపంగి ఉంటుందిగా, ఆ తెల్ల సంపంగి పువ్వులో ఉందిట. సుస్థిర యౌవన, చిరునవ్వుతో ఉంది, రకరకాల ఆభరణాలు ధరించింది. అరిచేతులు అరికాళ్ళు ఎర్రగా ఉన్నాయి. కరుణాస్వరూపిణి. ఆవిడ చూడగానే రాజుగారు రెండు చేతులు జోడించాడు, నమస్కరించాడు. శ్మశానమునకు పిల్లవాడిని పాతి పెట్టి వెళదామనుకుంటూ ఉన్న సమయంలో ఈ చచ్చిన మృత శిశువు కళేబరాన్ని శ్మశానంలో గొయ్యి తవ్వి పాతి పెట్టి ఇంటికి వద్దామనుకుంటూ బయలుదేరాం. ఎంతలో సుశకునంలా మాకు కనిపించావు, మంచి శకునం కనిపించావు తల్లి, నీవెవరవు. కత్వం సుశోభనే కాంతే కశ్య కాంత శిశూరతే కశ్య కన్యా వరారోహే ధన్యా మాన్యాచయోషితాం నృపేంద్రస్య వచ శ్రుత్వా జగన్మంగళ చండిక. తల్లి నీవెవరవు, నీవు కాంతామణివి, నవయౌవనంలో ఉన్నావు, మహాకాంతితో వెలిగిపోతున్నావు. నన్ను అనుగ్రహించడానికి వచ్చిన తల్లి నీవెవరవు, ఎవరి పత్తినివి తెలుసుకోవచ్చా? నీవెవరవో తెలిస్తే భక్తితో నీకు స్తోత్రాలు ఇవ్వగలుగుతాను అన్నట్ట. అనగానే అప్పుడావిడ ముందు నీకు జయం కలుగుగాక అని దీవించింది. అమ్మ, నువ్వు జయం కలుగుగాక అనగానే నా ప్రాణం లేచొచ్చినట్టుంది తల్లి అన్నట్టు ఆయన. నాయన, ఇప్పుడు చెబుతున్నా నేను ఎవరినో. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో ఒక స్త్రీని సృష్టించాడు. బ్రహ్మ మానసపుత్రిని నేను, అమ్మవారిలో ఉన్న ఆరవ శక్తిని నేను, పరాభట్టారిక జగదంబ లలితా పరాభట్టారికలో ఉన్న ఆరవ శక్తి భాగం బ్రహ్మ మనస్సు నుంచి బయటకొచ్చింది. అలా బ్రహ్మ మనస్సు నుంచి బయటకు వచ్చిన స్త్రీని నేనే. నా పేరు దేవశాన, ఈశ్వరి, కౌమారి, ఇనే అనేక నామములతో ఉంటాను నేను. మాతృదేవతలలో నేను గొప్పదాన్ని, కుమారస్వామికి భార్యగా నేను వచ్చాను. షష్ఠీదేవి అని కూడా నన్ను పిలుస్తారు. విశ్వే షష్ఠీతి విఖ్యాత షష్ఠాంశ ప్రకృతి పర. అమ్మవారి యొక్క ఆరవ శక్తిని గనక నన్ను షష్ఠి అని కూడా పిలుస్తారు. నా గురించి నీకు తెలియకపోవటం వల్లనే నీకు ఈ కష్టాలు వచ్చాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తాను నేను, పెళ్లి కాని వాళ్ళకి సక్రమంగా పెళ్ళయ్యేలా చేస్తాను. 27వ శ్లోకంలో ఆవిడ చెప్పిన మాటలు, అపుత్రాయ పుత్రదాహం, పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇస్తాను. ప్రియాదాత్రి ప్రియాయచ, ఎవరికైనా పెళ్లి లేక బాధపడుతుంటే మగవాడికి మంచి భార్యని, ఆడపిల్లకి మంచి భర్తని ఇస్తాను. ధనదాహం దరిద్రేభ్య, దరిద్రులకు ధనాన్ని ఇస్తాను. కర్మిభ్యశ్చ స్వకర్మద, మంచి పనులు చేయాలనుకున్న వాళ్ళ చేత మంచి పనులు చేయిస్తాను. ఎవరన్నా నేను సత్కార్యం చేయాలనుకుంటే వాడి శరీరంలో ప్రవేశించి సత్కార్యములు చేయిస్తాను. సుఖం దుఃఖం భయం శోకం హర్షం ఇవన్నిటినీ అదుపులో పెట్టి సర్వకాల సర్వావస్థలలో బ్రహ్మానందం ఇస్తాను నేను. అలా ఆనందమిచ్చే తల్లిని నేను. ఒకప్పుడు నేను నా అంతట నేనే, దేవతలందరికీ నాయకురాలినై వాళ్ళకి విజయాన్ని చేకూర్చి పెట్టాను. దేవతలలో పరాక్రమ రూపంలో ఉండడం వల్ల, దేవతల యొక్క సైన్యాన్ని నడిపించడం వల్ల నన్ను దేవశాన అన్నారు. నేను లేకపోతే దేవతలు యుద్ధం చేసి శత్రువుల్ని జయించలేరు. కర్మల వల్ల వచ్చే ఫలితాలన్నిటికీ నేను అధిష్టాన దేవతని. మీ కర్మలే మీకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఇక్కడ చెప్పింది ఆవిడ, కర్మణ బహుపుత్రశ్చ, కర్మణ వంశస్యేన సకర్మణ, కర్మణ గుణవంశ్చైవ, కర్మణ బహుభార్యశ్చ భార్యాహీనశ్చ కర్మణ, కర్మణ చ అంగహీనక. వారు వారు చేసుకున్న పనుల వల్ల కొందరికి భార్యలు ఉంటారు, కొందరికి భర్తలు ఉంటారు, కొందరికి పెళ్ళవదు, కొందరికి పిల్లలుండరు, కొందరికి పిల్లలుంటారు, కొందరు అవయవాలు లేకుండా పుడతారు, కొందరు అందంగా పుడతారు, కొందరు కురూపులై పుడతారు. అలా రకరకాల ఆధిమ్యాధులతో సుఖదుఖాలతో పుట్టడమునకు వారి వారి కర్మలే మూల కారణం. ఓ రాజా, నీ భార్య గురువుని బ్రహ్మని తిరస్కరించింది, బ్రహ్మగారు చెప్పిన మంత్ర అనుష్ఠానాన్ని తిరస్కరించి నేను ఉపాసన చెయ్యలేను అని తప్పుకున్నది. ఆ మహాపాపం వల్ల నీకు భార్య అయి ఈ గర్భశోకం పొందింది. ఈ శోకం నుంచి విముక్తి పొందడానికి నేను మీ ఇద్దరికీ ఒక స్తోత్రం ఇస్తాను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లాడు చచ్చిపోయి పుట్టాడు, మృత బాలకుడు. అప్పుడు ఆవిడ ఒక మంత్రం ఇస్తానంటుంది, ఈ మంత్రాన్ని మీరు అనుష్ఠానం చెయ్యండి అంది, ఒక స్తోత్రాన్ని. మనలాంటి వాడికి అనుమానం, ఇప్పుడే కదా ఈవిడికి పిల్లాడు పుట్టాడు, చచ్చిపోయాడు కదా వీడికి మైలు ఉండదానని. బాలుడికి ఆ కాలంలో ఒక నియమం ఉన్నది, దేవీ భాగవత నియమం ప్రకారం మృత బాలకుడు పుడితే అటువంటి వాళ్ళు అనుష్ఠానం చేసుకోవచ్చు, స్నానంతో సరి అన్నారు. అది ఆనాటి నియమం. ఈ నియమాలు ఇవన్నీ విచిత్రమండి. వీటిల్లో కొన్ని శాస్త్రాల్లో ఉంటాయి, కొన్ని ఏమిటంటే శాస్త్రాల్లో ఎక్కడ దొరకవు. ఇవి జనాచారాలు. జనుల్లో కొన్ని ఆచారాలు వచ్చి కొన్ని భయాలు పట్టుకున్నాయి మనకంతే. కానీ అన్నిటికీ భయాలు అక్కర్లా. ఇప్పుడు కొంతమందికి అసలు శనైశ్చరుడు పేరు చెప్తే భయం, శనైశ్చరుడు లేకపోతే మనకు సుఖం ఎక్కడుంది? శనైశ్చరుడు యొక్క పూజ చాలా గొప్పది, కానీ శని పూజ అంటే భయం, శని దగ్గరికి వెళ్ళాలంటే భయం. శనిని పూజించేటటువంటి పురోహితుడు మామూలు పురోహితుడి కంటే చాలా గొప్పవాడని శాస్త్రం చెబుతున్నది. మామూలు పురోహితుడికి 10 రూపాయలు దానం ఇస్తే శనైశ్చర పూజ చేసే ఆయనకి 1000 రూపాయలు ఇవ్వమని, శనైశ్చర పూజ చేసేవాడు ఉత్తముడని, అటువంటి వాడికి కాళ్ళకి దండం పెడితే మనకున్న దోషాలు పోయి మనకు సుఖం కలుగుతుందని శాస్త్రం. కానీ మనకేంటో అసలు ఆ పేరు ఎత్తితే హడలు. ఇలా అయితే ఎలాగండి మరి? మరి అసలు మనకి గ్రహాల పూజ చేయించి మనల్ని అనుగ్రహించేదే అర్చకులు. అర్చకులు లేకపోతే, ఈ పురోహితులు లేకపోతే ఈ పాపాలు ఎలా పోతాయి మనకి? మనం ఎలా సుఖపడతాం? మనకి పూజ చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడితే ఎలాగా? అందువల్ల ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా నవగ్రహ పూజ చేయిస్తే వాళ్ళకి పిల్లనివ్వడానికి ముందుకు వెళ్ళండి, అప్పుడు మీ జీవితాలు వంశాలు బాగుపడతాయి. పురోహితులకి పిల్లలు ఇచ్చినటువంటి వాళ్ళు 1000 జన్మల పాటు ఇంద్రలోకంలో సుఖంగా ఉంటారట. అర్చకుల్ని భక్తితో పూజించి ఆ వంశం నిలబెట్టడానికి అర్చకుడికి ఎవరైనా ఒక కన్యామణిని దానం చేస్తే వాడు వైకుంఠానికి పోతాడని ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని పూజించండి. వాళ్ళకి మాత్రం పిల్లనెవరో రోజు నానాయాత్ర పడి పావల అద్రోపోయి అడుక్కు తెచ్చుకునే వాడికి పిల్లలు ఇస్తున్నారు. మంచి అద్భుతమైనటువంటి పాండిత్యంతో అర్చకత్వం చేసేవాడు, మంచి స్మృద్రూపంతో పౌరోహిత్యం చేసేవాడికి పిల్లల్ని ఇవ్వడలా. ఈ కలియుగంలో ఇలాంటి పాపాలు చేయకూడదు మనం. నేను చెప్పానంటే ప్రమాణం, అసలు ఈ రోజు నుంచి ఎవరైనా ఆడపిల్లలకి సంబంధం చూసేటప్పుడు అర్చకుడు పురోహితుడైతే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగతా పిల్లలు తక్కిన వాళ్ళకి ఇవ్వండి. ఈ సాఫ్ట్వేర్ ఈ హార్డ్వేర్ల కంటే వాళ్ళకి ముఖ్యంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళకి పిల్లలు ఇవ్వతే సుమా, ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ వల్ల మనం తరిస్తున్నాం. మనం వాళ్ళకి నమస్కరిస్తే మన పాపాలు పోతాయి, మనల్ని రక్షించడానికి పుట్టారు వాళ్ళు. నేను ఈ మాట ఏ పక్షపాతంతో నా ఇష్టం వచ్చినట్టు చెప్పడంలా, పదే పదే చెప్పారు. భారతంలో కథ తెలుసా మీకు? పాండవుల్ని అంగారపర్ణుడు అని పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడు తిట్టాడు. ఆ అంగారపర్ణుడిని అర్జునుడు జయించాడు. జయించాక అంగారపర్ణుడిని అర్జునుడు, ఏమయ్యా ఇందాక మమ్మల్ని ఎందుకు తిట్టావు, ఇప్పుడు మాకు దండం పెడుతున్నావు అంటే, మీకు పురోహితుడు లేడు, కుల పురోహితుడు లేనివాడు పూజార్హుడు కాడు, అందుకే తిట్టానన్నట. చూడండి, భారతంలో ఆదిపురంలో ఉంది, నేను చెప్పాను ఇదివరకు యూట్యూబ్లో. పురోహితుడు మనకు వంశంలో ఒక పురోహితుడు లేకపోతే మన కుటుంబానికి వాడు పొగడ్తకు అర్హుడు కాదట, నిందార్హుట. కాబట్టి మన కుటుంబానికి ఒక పురోహితుడు ఉండాలి. మనం ఓ పురోహితుడిని పెట్టుకోకపోతే మనకి గౌరవం ఉండదట. ఇందువల్ల పురోహితుడు ఎంత గొప్పవాడో ఇప్పుడు మీకు అర్థమైందా? కుల పురోహితుడు ఉన్నవాడికి గౌరవం, కుల పురోహితుడు లేకపోతే వాడికి గౌరవం లేదు. అలాగే ఒక దేవాలయంలో ఒక అర్చకుడు లేకపోతే ఆ ఆలయానికి విలువ లేదు, ఆ మనిషికి విలువ లేదు. ఇన్ని రకములుగా అర్చకులు పురోహితులు ఈ దేశమును పట్టి రక్షిస్తున్నారు, పరమ పాపాల నుంచి విముక్తి కలిగిస్తున్నారు. అందువల్ల వాళ్ళని మనం పూజించాలి, వాళ్ళకి యథాశక్తిగా గౌరవం ఇవ్వాలి. ఎక్కడో ఒక చోట చిన్న లోపాన్ని పట్టుకోండి, లోపం మనకెందుకు? మనకు కావలసిన అందులో ఉన్న మంచే తీసుకోండి, ఇక మీద దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, ఈ షష్ఠీదేవి సుస్పష్టంగా 1-2 సార్లు చెప్పింది, నాయన నీ భార్య అలా గురుద్రోహం చేసి చెయ్యవలసిన పని చెయ్యకపోవటం వల్ల నేను ఏం చేశాను, ఈ సంతానం చచ్చిపోయేలా చేశాను. సమయమునకు మీరు చెయ్యవలసినటువంటి కర్మలు చేయకపోవటం వల్ల, మీ కర్మ లోపం వల్లే మీకు ఈ కష్టం వచ్చాయి. ఈ కష్టం తొలగిపోవడానికి వీలుగా ఇప్పుడు నేను ఒక స్తోత్రం ఇస్తున్నాను. ఇది జనాచారం అనుకో, శాస్త్రం అనుకో, ఈ సమయంలో మీరు పిల్లవాడు చచ్చిపోయినప్పటికీ అశుచి కాదు, మీరు శుభ్రంగా స్నానం చేసి ఈ స్తోత్రం చెయ్యండి అని ఆవిడ ఒక స్తోత్రం ఇచ్చింది. నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః, శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః, వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః, సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః, సృష్ట్యై షష్ఠాంశ రూపాయై సిద్ధాయై చ నమో నమః, మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః, సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః, బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః, కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం, ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః, పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః, శుద్ధసత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః, ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి, మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి, ధర్మం దేహి యశో దేహి షష్ఠీ దేవ్యై నమో నమః, దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే, కళ్యాణంచ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః. ఇది అపూర్వమైన షష్ఠీదేవి స్తోత్రం. ఈ స్తోత్రం వరుసగా 58వ శ్లోకం నుంచి 67వ శ్లోకం వరకు కరెక్ట్గా 10 శ్లోకాలు. ఈ 10 శ్లోకాలు ఆ రాజదంపతులకి స్వయంగా దేవసేన ఇచ్చింది. ఈ శ్లోకములు చదవండి, చదివి కాసి నీళ్లు చేతిలోకి తీసుకోండి, తీసుకుని చచ్చిపోయిన పిల్లవాడి మీద పోయండి అండి. వెంటనే వాళ్ళు ఆ శ్లోకం చదివి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ మృత బాలకుడి మీద వెయ్యగానే టక్కులు వచ్చి కూర్చున్నటువంటి ప్రాణంతో మంచి సౌందర్యంతో జ్ఞానముతో ఆరోగ్యంతో బతికాడు. మంగళమునిచ్చి ప్రాణమిచ్చింది కనుక అప్పటి నుంచి షష్ఠీ మంగళదేవత, షష్ఠీ దేవత మంగళస్వరూపిణి అని పిలువబడింది. అప్పుడు రాజు బ్రహ్మానంద భరితుడై, తల్లి ఈ మృతపుత్రుని బతికించావు, భయంకరమైన గురుద్రోహ పాపం నుంచి నా భార్యని విముక్తురాలు చేశావు, నీకు సర్వదా కృతజ్ఞత అని వెంటనే ఆ దేవిని పూజించి దేవీ పూజ చేయించిన బ్రాహ్మణులకు ధనం దదవు, ధనం కూడా ఇచ్చాడు, బ్రాహ్మణేభ్యో ధనం దదవు. అప్పటి నుంచి ప్రతి శుక్ల షష్ఠి నాడు అమ్మని పూజించేవాట. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే మీ అందరికీ, మీరు ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకు ఒక యోగం ఉన్నది, సరిగ్గా గుళ్ళోకి రాగానే ఎదురుగుండా ధ్వజస్తంభం, మనకి ఎడం వైపున అంటే గుడికి గుడి వైపున విఘ్నేశ్వరుడు, గుడికి ఎడం వైపున మనకేమో కుడి వైపున కుమారస్వామి ఉన్నాడు. ఆ కుమారస్వామి వల్లీ దేవసేనా సమేత కుమారస్వామి వారు. ఆ కుమారస్వామికి శుక్లపక్షంలో షష్ఠి రాగానే యథాశక్తి అర్చన చేయించుకోండి, ఎంతనేది కాదు, భక్తితో పూజించండి. ఈ శ్లోకాలు అక్కడ చదువుకోండి. షష్ఠీదేవిని పూజించినటువంటి వాళ్ళ వంశములో పిల్లలు ఎప్పుడూ సుఖం పొందుతారు. ఆ పిల్లలకు అకాల మృత్యువులుండవు, అనారోగ్యములుండవు. బాలానాం శుభకార్యేచ శుభ అన్నప్రాసనే తథ సర్వత్ర వర్ధయామాస స్వయమే వచకార అన్నారు. పిల్లలకు అన్నప్రాసన సమయంలో పిల్లలు పుట్టినప్పుడు ఈ స్తోత్రం చేసి దేవసేనాదేవిని పూజిస్తే వాళ్ళు సకల శుభములు పొందుతారు. చాలా గొప్పది ఇది. ఈ పూజ చేసేటటువంటి వాళ్ళు ఒక పుష్పమును కుమారస్వామి దగ్గర పెట్టాలట. ఎప్పుడు వల్లి దేవసేన ఆయన భార్యలు కదా, దేవసేన కుమారుడు ఉన్న చోట ఉంటుంది, ఒక్కో చోట ప్రత్యక్షంగా ఒక్కోసారి రహస్యంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక పువ్వు పెట్టి పుష్పమును స్వశిరసి నీ నెత్తి మీద పెట్టుకోమన్నాడు. ఇది ధ్యాత్వ స్వశిరసి పుష్పందత్వ విచక్షణ. మళ్ళీ చెబుతున్నాను, ఆ అమ్మవారిని పూజించినప్పుడు షష్ఠి నాడు ఒక్క పువ్వు స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఆ పువ్వు కళ్ళకు అద్దుకుని మీ శిరస్సును పెట్టుకోండి, అది అపూర్వమైనటువంటి పూజ అవుతుంది, పూజలో ఉన్న లోపాలని తొలగిస్తుంది. ఈ కథ మీరంతా శ్రద్ధతో విన్నారు కనుక మీ అందరికీ వంశాభివృద్ధి కలుగుతుంది. అపుత్రో లభతే పుత్రం వరం సుచిర జీవనం అన్నారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టి తీరుతారు. కాకవంధ్య అంటే ఏమిటి? అసలు ఇంక జీవితంలో పిల్లలు పుట్టకపోతే వాళ్ళని కాకవంధ్య అంటారు. ఒక్కసారి కూడా సంతానం పొందలేదనమాట. వంధ్య అంటే ఎవర్షన్ అయినటువంటి స్త్రీని వంధ్య అంటారు. కొంతమంది గర్భం ధరిస్తారు, గర్భాలు పోతూ ఉంటాయి, వాళ్ళు గొడ్రాళ్ళు. కాకవంధ్య అంటే ఇంకా జీవితంలో గర్భం కూడా ధరించని వాళ్ళు. ఇంకా మృతవత్స, పిల్లలు పుడతారు చచ్చిపోతూ ఉంటారు కొంతమందికి, లేదా పిల్లలు రోగాలతో పుట్టి వాళ్ళు కదలలేక మాట లేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ షష్ఠీదేవిని పూజిస్తే రోగాల నుంచి పిల్లలు విముక్తి పొందుతారు. ఒక్క మాసంలోట మాసేన ఒక్క నెలాళ్ళు ఇలా పూజిస్తే అమ్మ అనుగ్రహంతో వాళ్ళు బాగుపడతారు. ఇదంతా స్వయంగా విష్ణుమూర్తి నారదునికి చెప్పాడు. మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, ఈ మొత్తం నవమస్కంధం అంతా నారాయణ ఉవాచ నారద ఉవాచ అని ఉంటుంది. నారదుడు ప్రశ్నిస్తే నారాయణుడు చెప్పాడు. ఇప్పుడు మంగళచండి అనే ఒక దేవత కూడా ఉందంటావు, ఆ దేవత గురించి చెప్పమని నారదుడు అడిగాడు. అప్పుడు నారాయణుడు చెప్పడం మొదలుపెట్టాడు. అన్ని కార్యక్రమములకు శుభమునిచ్చేది గనక అమ్మవారికి మంగళచండిక అని పేరు. మంగళ చండిక జగన్మాత యొక్క ఒక రూపం పేరు మంగళచండిక. ఇవన్నీ అమ్మవారి రూపాలే. అమ్మవారు ఇన్ని రూపాలు ధరించింది, ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క పని చేస్తుంది. అందులో ఏ పని చేసినా అందులో అశుభం లేకుండా శుభమిచ్చేటటువంటి తల్లికి మంగళచండిక అని పేరు. పూజ్య యా వర్తతే చండీ మంగళోపి మహీసుత. పూర్వం మనువంశంలో, ఇది స్వయంభూ మనువు యొక్క వంశంలో, మంగళుడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ మంగళుడనే మహారాజు గారు నిత్యం కష్టాలు పడ్డాడు. కష్టాల నుంచి విముక్తి పొందడానికి ఆయన చండిక అని ఉపాసించాడు, చండీదేవతను ఉపాసించాడు. అప్పుడు చండీదేవత ఆ మంగళ మహారాజు గారికి సకల శుభాలు ఇచ్చి, నీ కష్టములు తొలగించి శుభములు ఇవ్వడం వల్ల ఈరోజు నుంచి నీ పేరు మీదుగా నేను మంగళచండి అని పిలువబడుతున్నాను. నా పేరు చండి, నువ్వు మంగళుడివి, నీకు మంగళమిచ్చాను అమంగళం తొలగించాను, నీ పేరు నా పేరు కలిపి ఈ రోజు నుంచి నేను మంగళ చండి అని పిలువబడుతున్నానని చెప్పిందని సుస్పష్టంగా. మంగళో మనువంశ్చ సప్తద్వీప ధరాపతి తస్య పూజ్య అభీష్టదేవి తేన మంగళచండిక. మనువంశములో పుట్టిన మంగళుడనే రాజుగారి చేత పూజలు అందుకొని ఆయనకి అమంగళాలు తొలగించి శుభములిచ్చి ఆయన పేరు మీదుగా మంగళచండిక అయ్యింది. ఈ మంగళచండిక యొక్క ఆవిర్భావం చెబుతున్నా విను. ఈవిడ పార్వతీదేవి శరీరం నుంచి పుట్టిన ఆవిడ, అమ్మవారు దుర్గాదేవి నుంచి పుట్టిన ఆవిడ. దుర్గా, పార్వతి, ఉమా, కాత్యాయని, చండి ఇవన్నీ పార్వతి యొక్క పేర్లు. ఒకప్పుడు ఈశ్వరుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొంతకాలానికి త్రిపురులు అని ముగ్గురు రాక్షసులు భూలోకాన్ని ఆక్రమించారు. వాళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. బ్రహ్మ మెచ్చుకుని, త్రిపురాసురులారా మీకేం కావాలో కోరుకోండి అంటే, మాకు మూడు నగరములు కావాలి. ఈ నగరములు నీళ్లల్లో, నేల మీద, ఆకాశంలో, అగ్నిలో ఎక్కడైనా తిరగాలి. ఈ మూడు పట్టణములు ఎక్కడ పడితే అప్పుడు క్షణాల్లో వెళ్ళగలిగి ఉండాలి. మాకు చావంటూ వస్తే ఈ మూడు పురములు ఒకే కక్ష్యలోకి రావాలట. ఈ మూడు పురములు ఒకే గీతలోకి వచ్చాక అప్పుడు రథం కాని రథంలో కూర్చుని ఈశ్వరుడు అస్త్రం కాని అస్త్రంతో మమ్మల్ని కొడితే మాత్రమే మేము చావాలి అని వరం కోరారు. దాంతో బ్రహ్మదేవుడు మయుణ్ణి పిలిచాడు. వాళ్ళ ముగ్గురికి మూడు పట్టణాలు నిర్మాణం చేయమన్నాడు. ఒకటి ఇనప పట్టణం, ఒకటి వెండి, ఒకటి బంగారం. ఇలా మూడు నగరాలు నిర్మాణం చేసి ఇచ్చాట. ఆ నగరాలలో భూమి మీద ఉండవు, మన గుంటూరు, విజయవాడ ఇలా ఉండవు. అవి ఆకాశంలో తిరుగుతూ ఉండేవిట. ఎప్పుడును ఓ చోట ఉండేవి కాదట, నిలకడగా ఉండవట. ఈ మూడు ఒకే లైన్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఎవరినో కొడితే అవి తస్తాయట, కోల్తాయట. అవి ఎప్పుడు ఓ చోట ఉండవు. ఓసారి నీళ్లలో ఉండేవి, ఓసారి అంతరిక్షంలో ఉండేవి, ఓసారి భూమి మీద ఉంటే ఒక్కోసారి అగ్నిలో ఉండేవి. మూడు తొలో చోట తిరుగుతూ ఉండేవి. ఈ మూడు పట్టణాలలో సకల సుఖాలు ఏర్పాటు చేశాడు మయుడు. హాయిగా సుఖంగా ఆ పట్టణాల్లో ఉండేవారు వాళ్ళు. వాళ్ళు పరమ దుర్మార్గులు, లోకాలను నాశనం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళని చంపాలి. అందుకని దేవతలంతా శివుడి దగ్గరకు వచ్చి, పరమేశ్వర రక్షించు, రక్షించు, త్రిపురాసురుల నుంచి మాకు విముక్తి కలిగించు, పరమ దుర్మార్గులైన త్రిపురులు లోకాలని నాశనం చేస్తున్నారు, త్రిపురులను కూల్చి మమ్మల్ని కాపాడమనగానే శివుడు, వీళ్ళంత తేలిగ్గా చవరు, వీళ్ళని చంపడానికి పెద్ద తతంగం ఉంది అని వెంటనే ఏం చేశాట, మేరు పర్వతమును రథముగా చేశాడు. బ్రహ్మని పిలిచి మేరు పర్వతాన్ని రథంగా మార్చాడు. చక్రాలు, ఒకడు సూర్యుడు, ఒకడు చంద్రుడు, ఒకడు గుండ్రంగా ఉంటాడు, ఒకడేమో కోణాకారంలో ఉన్నట్టు అప్పుడు చంద్రుడు. ఓ చక్రం డౌను, ఓ చక్రం ఎత్తు. మేరు పర్వతం రథం. ఇంకా గుర్రాలు, నాలుగు వేదములు, నాలుగు గుర్రములు చేశాడు. పగ్గములు, ఆదిశేషుడు, వాసుకి, ఈ పాముల్ని పిలిచి వాసుకిని, ఆదిశేషుణ్ణి గుర్రాలకి కళ్ళెములుగా, పగ్గములుగా మార్చాడు. ఇంకా సారథి, బ్రహ్మ రావోయ్ కమాన్, ఈ రథం మీద కూర్చుని రథం తోలన్నట్ట. బ్రహ్మంతటి వాడు సారథి. ఇంక ఇప్పుడు ధనుస్సు. అందుకని ఆయన ఏం చేశాడు, మొత్తం భూమిని, మేరువుని కలిపి ఓంకారాన్ని అందులో కలిపి, ఇటు ఓంకారం, మేరు పర్వతం యొక్క శక్తి, భూమి శక్తి మూడింటితో కలిపి ఒక గొప్ప ధనుస్సు తయారు చేశాడు. అది ప్రణవ ధనుస్సు, ప్రణవో ధనుహు. ఇప్పుడు మరి దానికి బాణమో, అల్లెతాడో, అల్లెత్రాడుగా కర్కోటకుడనే పావుని పిలిచాడు. ఆ పావుని ధనుస్సుకి తాడుగా పెట్టాడు. విష్ణువుని పిలిచాడు, స్వామి నారాయణ, దీనికి నువ్వు అస్త్రంగా వారన్నాడు. నారాయణుడు అస్త్రం అయ్యాడు, అది నారాయణాస్త్రం. అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఈ రథం ఆకాశంలో ఎగరాలి. ఎగిరిన తర్వాత మూడు నగరములను ఒక్క కక్ష్యలోకి తీసుకురావాలి, అప్పుడు కొట్టాలి. అందుకని రథాన్ని, రథమా పైకి ఎగురన్నాడు శివుడు. అది పైకి ఎగిరిందిట. అప్పుడు ఏం చేశారు ఈ త్రిపురాసురులు, వాళ్ళకు ఒక గొప్ప శక్తి ఉంది. ఆ శక్తితోటి ఆకాశంలోకి ఎగిరిన శివుడి యొక్క రథం డబ్బును కింద కూలిపోగాక అన్నట. వాళ్ళు కూడా అమ్మవారి ఉపాసకులు, అమ్మవారి శక్తి వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళు ఒకప్పుడు అమ్మవారిని 9 మంగళవారములు పూజించారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, మీకేం కావాలంటే మా ఎదురుగుండా కనపడిన ఏ విమానమైనా మేము అలా సంకల్పించగానే కుప్పు కూలిపోవాలన్నారట వాళ్ళు. తథాస్తు అన్నది ఆవిడ. ఇప్పుడు అమ్మవారు ఇచ్చిన వరాన్ని శివుడి మీద ప్రయోగించారు. శివుడి భార్య దగ్గర పొందిన వరం శివుడి మీద ఉపయోగించారు. అందుకనే మీ ఇళ్ళకి ఎవరైనా వస్తే భార్యామణులు భర్తగారి పిలక వాడి చేతిలో పెట్టకండి. ఇప్పుడు అమ్మవారు ఇచ్చిన వరంతో వాళ్ళు ఏం చేశారు, శివుడి రథం పైకి వచ్చి మానని ఎక్కడ కూలగొడుతుందోనని ఈ రథం కుప్ప కూలిపోగాక అన్నారట. ఆకాశాత్ పతితే యానే దైత్యేన పాతితే రుషా. ఈ దైత్యుల యొక్క సంకల్పంతో, త్రిపురాసురుల యొక్క సంకల్పంతో సాక్షాత్తు బ్రహ్మ తోలుతున్న రథం, శివుడు కూర్చున్న రథం, విష్ణువు ధనుస్సుగా అస్త్రంగా ఉన్న రథం కుప్ప కూలిపోయింది. వేదములు మోస్తున్న రథం కూలిపోయింది. అటు కింద పాతితే అనే పదం ఎంత బాగా వాడారు, కుప్ప కూలిపోయింది అనమాట, ఢామ్మని పడిపోయింది. పాతితే అనే పదం ఎంత బాగా వాడారు, కుప్ప కూలిపోయింది అనమాట, ఢామ్మని పడిపోయింది. ఈ రథం పైకి లేవాలి, అప్పుడు కదా శివుడు వాళ్ళని మొత్తం మూడు నగరములు ఒకే రేఖలోకి తీసుకొచ్చి, కక్షలోకి తీసుకొచ్చి అప్పుడు అస్త్రం వేసి కొడతాడు. అసలు ఇది పైకి లేవట్లేదు. ముందు మోకాళ్ళ నొప్పులు వచ్చి కింద కూలిపోయిన వాళ్ళు లేవనట్టుగా చికెన్ గుంజేవాళ్ళే పడిపోయారట వాళ్ళు. దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు ఒక చోట ఉన్నారు. ఎప్పుడు ఓ పక్కన బ్రహ్మ తొట్టు దగ్గర ఉన్నాడు, వెనక అతను శివుడు ఉన్నాడు, అస్త్రంగా విష్ణు ఉన్నాడు. ముగ్గురు ఇదేమిటిది, ఇంత గొప్ప రథం కూలిపోయింది, త్రిమూర్తుల రథం కూలిపోయేలా చేసిన ఈ త్రిపురాసురుడు సామాన్యులు గారు అని ఆలోచించారట. అప్పుడు వాళ్ళకి రేఖామాత్రంగా ఒక కాంతి కనపడింది. పెద్ద కాంతి కాదు, కనపడకుండా ఉందా అంటే కనపడుతోంది, మహాకాంతి లేదు, సన్నని రేఖ ఒక కాంతి కనపడింది. వెంటనే త్రిమూర్తులు ఆ రేఖకి నమస్కరించారు. వాళ్ళకి విషయం అర్థమయ్యింది, ఈవిడ దుర్గాదేవి, ఈ దుర్గాదేవి ఈ రాక్షసులకి వరం ఇచ్చింది, ఆ వరం వల్ల వాళ్ళు ఎంత రథం కుప్ప కూలిపోగా కానారు అది కూలిపోయిందని గ్రహించి వెంటనే ముగ్గురు ఏం చేశారట, అమ్మకి నమస్కరించారు. బ్రహ్మ విష్ణు ఉపదిష్టశ్చ దుర్గాం తుష్టావ శంకరః సాచ మంగళచండీ యా బభూవ రూపభేదతః. బ్రహ్మ విష్ణువు ఈ ఇద్దరు శంకరుణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని ఉపదేశం చేసి చండీ 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 అంటూ నవార్ణ మంత్రముతో అమ్మవారిని ఉపదేశం చేసి మరీ స్తోత్రం చేశారు. మంగళచండీ కానీ అప్పుడే అమ్మ పిలవబడింది. త్రిమూర్తులు ముగ్గురు త్రిపురాసుర సంహారం కోసం కూలిన రథం పైకి లేవడానికి అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ రోజు మంగళవారం, అమ్మవారి పేరు చండీ, వాళ్ళు చేసింది నవార్ణ మంత్రం. అత్యంత భక్తితోటి వాళ్ళు అలా స్తోత్రం చేయగా, మంత్రజపం చేయగా అప్పుడు అమ్మవారు అపూర్వమైన ఎర్రని రంగుతో ప్రత్యక్షమైంది. ఇంతకు పూర్వం ఏనాడు లేని ఎరుపు రంగు అన్నమాట అది. ఆ ఎరుపు రంగుతో అనేక బాహువులతో అనేక నేత్రములతో కిరీటం పెట్టుకుని ప్రత్యక్షమయ్యింది. ఓ త్రిమూర్తులారా, దుష్ట శిక్షణ కోసం చండీదేవిని నన్ను ఉపాసించారు, మీకు అమంగళం తొలగజేసి మంగళం ఇస్తున్నాను, ఈరోజు మంగళవారం మీకు మంగళం ఇస్తున్నాను, ఈరోజు నుంచి నేను మంగళచండీ అని పిలువబడతాను, ప్రతి మంగళవారం ఈ నా కథని గుర్తుకు తెచ్చుకున్న వాళ్ళకి ఇంట్లో ఏ అమంగళం లేకుండా శుభాన్ని కలిగిస్తాను. భగవంతుడా పరమేశ్వర, నీ రథం మళ్ళీ పైకి లేస్తుంది, నీ శక్తితో త్రిపురాసురుల నగరములు మూడు ఒకే కక్షలోకి వస్తాయి, నువ్వు కూలగొట్టేయి అని అమ్మవారు అదృశ్యరాలయ్యింది. అమ్మ అలా అందలేదో, మహావేగముగా నేల మీద కూలిపోయినటువంటి విమానం అంతకంటే వేగంగా పైకి లేచింది. ఎంత పూర్వం ఎంత వేగంగా కుప్ప కూలిందో ఇప్పుడు అంతకంటే వేగంగా ఆకాశానికి లేచింది. ఆ రథం దివ్యరథం ధగధగ వెలిగిపోయింది. ముగ్గురికి త్రిమూర్తులకి మహాశక్తి వచ్చింది. అప్పుడు శివుడు తన మూడు కళ్ళతో మూడు నగరాలని చూశాడు. ఆ నగరాలు ఒకే కక్షిలోకి వచ్చాయి. వెంటనే నారాయణాస్త్రం వేశాడు. ఈ నారాయణాస్త్రం చిట్ట పట్ట శబ్దం చేసుకుంటూ అగ్నిజ్వాలతో వెళ్ళి ఆ మూడు పురాల్ని కాల్చి పిడికెడు బూడిద చేసేసింది. అలా త్రిపురాసుల్ని సంహరించాడు ఆయన. అప్పుడు ఆ బూడిద కొంత భాగం నేల మీద పడింది, అదే ఇప్పుడు త్రిపురాంతకం. అక్కడ కొండ మీద పడింది, అక్కడ త్రిపురాంతకేశ్వరుడు అయ్యాడు. ఎంత గొప్ప క్షేత్రమో చూడండి. అందుకే ఎక్కడా లేనట్టుగా అక్కడ ప్రత్యేకం ఏంటో తెలుసా, నైరుతి దిక్కులో ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి ఈసారి మీరు అక్కడ రాక్షస సంహారానంతరం రాక్షసుల చేత పూజింపబడి రాక్షసుల సంహారం అయ్యాక ఈశ్వరుడు ఆ బూడిద పడగానే అక్కడ శివలింగ రూపంలో తనంత తాను స్వయం వ్యక్తస్వామి అయ్యాడు. అందుకే త్రిపురాంతకేశ్వరుడు. అక్కడ నైరుతి దిక్కులోంచి లోపలికి ప్రవేశం కూడా ఉంటుంది. అపూర్వమైన ఆలయం అది. ఆ త్రిపురాంతక క్షేత్రంలోకి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివలింగాన్ని పూజించారు. శివుడు తన లింగాన్ని తానే మరొక రూపంతో పూజించాట. శివుడు లింగరూపంలో ఉంటాడు, అదే సమయంలో బ్రహ్మ విష్ణువులతో కలిసి రూపము ధరించి తన లింగాన్ని తాను పూజించుకున్నాడు. అక్కడ అమ్మవారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి, జగన్మాత నువ్వు మంగళచండీ అనే పేరుతోటి మా అందరి యొక్క పూజలు అందుకో, ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హుం హుం పట్ స్వాహ ప్యకవింశ అక్షరో మను పూజ్య కల్పతరుశ్చైవ భక్తానాం సర్వకామదః అన్నాడు ఆయన. అమ్మ మంగళదేవి సర్వపూజ్యస్వరూపిణి, మేమిక్కడ నిన్ను విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి పూజిస్తాం అని మొట్టమొదట కొండ మీద మంగళదేవతని పూజించారు. ఆ తర్వాత అమ్మవారు అనేక ప్రాంతాల్లో మంగళచండిక అనే పేరుతో కొలువయ్యింది. ఒకప్పుడు త్రిపురాసుర సంహారం కోసం దేవతలకి సాయం చేసిన తల్లే మంగళచండిక. అమ్మవారిని ప్రతి మంగళవారం మంగళచండిక, మంగళగౌరి అనే పేరుతో పిలుస్తూ అమ్మని పూజిస్తే చాలా మంచిది. మహాదేవుడు స్వయంగా మంగళదేవతకి 3 శ్లోకములు ఇచ్చాడు. ఆ 3 శ్లోకములు రక్షరక్ష జగన్మాత, రక్షరక్ష జగన్మాత దేవి మంగళచండికే హారికే విపదాం రాసే హర్షమంగళకారిణే, హర్షమంగళదక్షేచ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షేచ శుభే మంగళచండికే మంగళే మంగళార్హేచ సర్వమంగళమంగళే సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే. ఈ 3 శ్లోకములతో మొట్టమొదట మంగళచండికాదేవిని శివుడు పూజించాడు, స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం కూడా పవిత్రమైనది. ఎప్పుడైనా తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయి పనులు అవ్వక యాత్ర పడుతున్న వాళ్ళు ఈ స్తోత్రం చేసినా, ఈ కథని తలుచుకున్నా ఆ తీవ్ర కష్టాలు తొలగిపోతాయి, జీవితంలో సర్వపతనం అయిపోతారు. కొంతమంది ఒక్కొక్కసారి హఠాత్తుగా ఏం కర్మ వల్లో కానీ గొప్పగా కోటీశ్వరులు వ్యాపారం చేసిన వాళ్ళు కుప్పకూలిపోతారు, చితకబడిపోతారు, చతికిల పడతారు. ఒక్కొక్కడు బాగా కీర్తి పొందుతాడు, అంతలోనే కీర్తి పోవచ్చు. ఒక్కొక్కడు కోటీశ్వరుడు, పేదవాడైపోవచ్చు. ఒక్కొక్కడు మంచి మంచి పనులు చేద్దాం అనుకున్నవాడు చేయలేకపోవచ్చు, నాయకుడైన వాడు అవ్వకపోవచ్చు. ఒక స్థాయికెళ్ళి పతనమైపోయిన వాళ్ళు ఈ స్తోత్రం చదివితే మళ్ళీ ఉద్ధరింపబడతారు. పతనమైన వాడిని పాడైపోయిన వాడిని ఉద్ధరించేది. ఒక్కొక్కళ్ళకి సొంత ఇల్లు యోగం ఉండదు, మంచి ఇల్లు కట్టుకుని అందులో కొంతకాలం ఉంటారు. మరి ఇందువల్ల ఆ ఇల్లులోంచి బయటికి వెళ్ళి అద్దెంట్లో పడవలసిన కర్మ వస్తుంది. స్వగృహం విడిచిపెట్టి అద్దె కొంపలో ఉండేవాళ్ళు ఈ స్తోత్రమును 3 మంగళవారములు జపం చేసుకుంటే అధ్యాయం 47లో 26 నుంచి 30వ శ్లోకం వరకు ఉంటాయి. ఈ శ్లోకములను 3 మంగళవారములు అమ్మవారి సన్నిధానంలో, ఇలాంటి శారదా పరమేశ్వరి దగ్గరో లేకపోతే లోపల గంగా పార్వతి ఉంది కదా అమ్మవారు, అక్కడో కూర్చుని మంగళవారం మంగళవారం భక్తితో యథాశక్తి పారాయణ చేసుకుని యథాశక్తిగా ఇంత దక్షిణ ఇస్తే పుణ్యాత్ములకి, అప్పుడు వాడి స్వగృహం వాడికి తిరిగి వస్తుంది. అమ్మేసుకున్న కొంప తిరిగి కొన్నవాళ్ళు ఉన్నారు ఇది చేసుకుని, నేను చూశాను అందుకు చెప్తాను. ఒక ఆయన తన ఇల్లు అమ్ముకున్నాడు, ఒకసారి ఇల్లు అమ్మితే మన ఇల్లు మనకి తిరిగి వస్తుందండి, కానీ ఈ స్తోత్రం చేస్తే ఆ కొన్నవాడు మళ్ళీ అమ్మేస్తున్నాను మీకే అన్నట్ట, అదే రేటుకి అమ్మేట పైగా, 7 ఏళ్ల క్రితం కొనుక్కున్న రేటుకి 7 ఏళ్లది అమ్మేట. అలా అమ్మేవాడు ఎవడని దొరికితే ఎంత బాగున్నావు, ఎందుకంటే కిందట 7 ఏళ్లది రేటు 7 ఏళ్లది ఎక్కడవుతుంది, కిందట 7 ఏళ్లది 1 లక్ష కొంటే 7 ఏళ్లది 10 లక్షలు అయిపోతుంది. మాయాదారి రియల్ ఎస్టేట్ యొక్క రేట్లు అంతా ఇంత కాదు. వచ్చేవాడికి అలా రేట్లు వస్తాయి. ఒక్కొక్కటి కర్మ ఏంటంటే 1 లక్ష పెట్టుకుంటే వాడికి 5000 కూడా రావు. ఈ కర్మలు ఉంటాయి కొన్ని, కానీ అమ్మ అనుగ్రహం ఉంటే పోయిన స్వగృహం తిరిగి తనకి దక్కుతుంది. అంత గొప్ప స్తోత్రం దేవ్యాశ్చ మంగళ స్తోత్రం, యశృణోతి సమాహిత తన్మంగళం భవేత్తస్య న భవేత్తదమంగళం వర్ధతే పుత్ర పౌత్రైశ్చ మంగళం చ దినే దినే. దేవి యొక్క ఈ మంగళ స్తోత్రం సమాహిత అంటే శ్రద్ధతో, మనస్సు అటూ ఇటూ చెదరకుండా శ్రద్ధతో చదివినా విన్నా అతడికి సకల శుభములు కలుగుతాయి. న భవేత్తదమంగళం వాళ్ళకి అమంగళం జరగదు. పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది, పుత్ర సంతానం కలిగి తీరుతుంది అని ఈ విధంగా మంగళదేవి చరిత్రమును నారాయణుడు నారదునికి చెప్పాడు. ఇప్పుడు నారదునికి మరొక అనుమానం వచ్చింది. కొంతమందికి ఇళ్లల్లో సంతానం కలగదు, కొందరికి అసలు పెళ్ళిళ్ళే అవ్వవు, మరికొంతమందికి ఒళ్ళంతా మచ్చలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మూల కారణం నాగదోషం ఉన్నది అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు ఈ నాగదోషం ఎలా వస్తుంది, ఈ దోషం నుంచి విముక్తి పొందడానికి ఏ దేవతను ఆరాధించాలి, సకల నాగదోషాలని తొలగించే దేవతకి మానసాదేవి అని, జరత్కారు అని, నాగేశ్వరి అని పేర్లు ఉన్నాయట కదా, ఇది నిజమేనా అని నారదుడు మన కోసం అడిగాడు. అని తెలియక కాదు, మన కోసం అడిగాడు. అప్పుడు ఆయన చాలా మంచి ప్రశ్న వేసావు నాయన, ఒకప్పుడు మానసాదేవి అని ఒక దేవత ఉన్నది, ఆ దేవత అనుగ్రహం వల్లే మానవులకి ఈ కష్టాలన్నీ తొలగుతాయి. ఇప్పుడు అసలు నాగదోషం అంటే ఏమిటో చెబుతున్నా విను. కొంతమందికి అష్టముఖుదుడు సప్తముఖుదుడు ఉంటే అటువంటి వాళ్ళకి నాగదోషం ఉన్నట్టే జాతకంలో. మరికొంతమంది ఇళ్లలోకి పాములు వస్తే, అంటే అన్ని పాములు కాదు, త్రాచు పాముల్లో కొన్ని జాతి సర్పాలు ఉంటాయి, చాలా గొప్ప సర్పాలు, ఆ సర్పాలను చంపితే భయంకర దోషం వస్తుంది. అందుకే సాధ్యానంతరకు సర్పాలను చంపకూడదు, అవి కూడా మనకేం అన్యాయంగా హాని చేయవండి, అవి వచ్చినప్పుడు మనం వాటాడు కొరకు ఊరుకుంటే అవే పోతాయి. అసలు వాటి స్థానాల్లో మనం ఇళ్ళు కట్టుకుంటున్నాం. ఒకప్పుడు ఇవన్నీ పొలాలు, ఒకప్పుడు అడవులు, కొండలు పడగొట్టేయటం, మొత్తం అడవులన్నీ నాశనం చేసేయటం, వేలాది ఎకరాల అడవులన్నీ నాశనం చేస్తే ఈ పాములు ఎక్కడికి పోతాయి? వాటి స్థానాల్లోకి మనం వెళ్ళి ఇళ్ళు కట్టుకుంటే మరి ఆ పాముల్ని ఎక్కడికి వెళ్ళమని చెప్పాలి మనం? అందుకని వాళ్ళు ఇళ్లలోకి వస్తాయి, మన మీద ప్రేమతో వస్తుంటాయి. కొన్ని కొన్ని పాములు తల్లిదండ్రులు కూడా అయి ఉండొచ్చట, అత్తలు మామలు తాతలు కూడా అయి ఉండొచ్చట. ప్రేమ ఎక్కువైపోయి ఈ డబ్బు పెచ్చ, అవి మనవల పెచ్చ, మనవరాళ్ళ పెచ్చ ఎక్కువైపోయి మళ్ళీ పాముల రూపంలో ఇంట్లోకి వస్తారు వాళ్ళు. అది తెలియ వీడు చంపేస్తాడు, సొంత తండ్రిని చంపిన దుర్మార్గుడు ఉన్నారు అలాంటి వాడు తెలియక పాము రూపంలో వస్తారట. పిసిరి కొట్టాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగా యావత్ జీవితం డబ్బల్లా బ్యాంకులో దాసి అలా 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 పోగేసి కొడుక్కెవరు కూతురికెవరు వాళ్ళు అనుభవించరు, చూస్తూ చూస్తూ మంచినీళ్ళు కూడా కొరుక్కు తాగలేరు. అలాంటి పిసిరి కొట్టేవాళ్ళు చచ్చిపోతే వాళ్ళ డబ్బుకి కాపలా కాయడానికి పాములే పడతారు తెలుసా మీకు? పూర్వం నిధులు ఉండేవి, ఆ నిధుల దగ్గర ఉన్న పాములన్నీ ఆ చచ్చిన వాళ్ళే, చచ్చి పాము అవుతారు వాళ్ళు. కాబట్టి పేనాసాడికి రాబోయే జన్మలో పాము జన్మ వస్తుంది, అందువల్ల పిసిరి కొట్టుతనం ఉండకూడదు. అలాగని ఉన్న డబ్బుని తగలాబెట్టకూడదు, అర్థమును జాగ్రత్తగా ఖర్చు పెట్టకపోతే వ్యర్థం చేస్తే వాళ్ళకి రాబోయే జన్మల్లో నీచ జన్మలు వస్తాయి. కాబట్టి ఎందుకు చెబుతున్నాను, ఇలా ఏదన్నా ఒక పాము వస్తే వాటిని పట్టించాలి, లేదా మనం తప్పుకుంటే అవే వెళ్ళిపోతాయి. ఈ జాతి సర్పములను చంపడం మహాపాపం, ఆ పాపం వల్ల వంశం నాశనం అవుతుంది, లేదా ఒళ్ళంతా మచ్చలు వచ్చి పడిపోతాయి, తెల్ల మచ్చలు వస్తాయి, శ్వేతకుష్ఠ వంటి రోగములు వస్తాయి, ఇళ్లల్లో భార్యాభర్తల మధ్యలో అశాంతి వస్తుంది. పాములు చంపిన వాళ్ళు ఎవడో సుఖపడినట్టుగా నేను చూడలేదు. సర్పములు దేవతలు, అన్యాయముగా ఎవరి జోలికి రావు. ఈ ప్రపంచంలో ఎవరికి భయపడాలంటే మనిషికి భయపడండి, నాకు మనిషి అంటేనే భయం, పాము అంటే భయం లేదు, ఆఖరికి పులి అంటే కూడా భయం లేదు. హాయిగా అడవుల్లో తిరిగాను కానీ ఈ దిక్కుమాలిన మనిషిని చూస్తే భయం అన్నమాట. వీలాంటి పుణ్యాత్ముల గురించి చెప్పట్లేదు, అలాంటి పాపాత్ముల గురించి. వీళ్ళు పక్కనే ఉంటారు, సమయం చూస్తే పడబడదాం చూస్తారు, అబ్బా మీ పురాణం భలే ఉందండి అని బయటికి వెళ్ళి వాడు మహండి వాడికి ఏం రాదండి అంటారు. అందువల్ల ఎప్పటికైనా ఈ మనిషికి మనిషే శత్రువు తప్ప ఇంక ఏది శత్రువు కాదు. ఈ పాముల్ని చంపితే సర్పదోషాలు వచ్చి పడిపోతాయి, భయంకరమైనవి. అలాగే పాముల పుట్టలు తవ్వడం, పాములున్న చోట వాటిని ఆక్రమించి ఇళ్ళు కట్టడం, కొంతమంది పాములు గుళ్ళు పీకేసి అక్కడ కూడా ఆక్రమించుకుంటూ ఉంటారు, ఇవన్నీ మహాపాపాలు. కొన్ని కొన్ని స్థలాల్లో పాములు పుట్లు ఉంటాయి కదా, ఆ పాములు పుట్లు ఉన్నటువంటి స్థలములు మనమైనా సరే ఆ కాస్త పుట్ట ఉన్న స్థలం వదిలేయండి. మాప్పుడు మా బాలకృష్ణ గారు ఉన్నారు, నాకు మంచి ఆత్మీయ శిష్యుడు. వాళ్ళ పొలంలో ఓ ప్రాంతంలో పాములు పుట్లు ఉండేవి, 200 గజాల స్థలం, ఆ కాస్త స్థలం. ఆయన ఏం చేశారంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దాన్ని, ఇక్కడ పాము పొట్లు ఉన్నాయి, ఇది మనం దున్నద్దు, భవిష్యత్తులో ఎవరికి ఇవ్వద్దు అని అక్కడ గుడికి ఇచ్చేశారు. అది అదొక నాగేంద్రుడి గుడి కింద ఇప్పటికీ ఆ తోటలో ఉండిపోయింది. దానికి అర్చకుడు ఉండి దాన్ని సేవ చేసుకున్నాడు. అంటే ఈ 200 గజాల వల్ల మనకి రేపు పొద్దున ఏదో లాభం వస్తుంది అనుకుంటాం, కానీ లాభం కాదు దుఃఖం వస్తుంది. నాకు అందుకే ఆ బాలకృష్ణ గారి మీద అంత అభిమానం కలిగేది. వాళ్ళ తోటలో ఎప్పుడు కూడా స్థలం వదిలేసారు చూడండి కావాలంటే. కొన్ని విషయములలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్పములున్న స్థలం మనం పంట పొలంగా వాడరాదు. దేవతల కోసం గుడి కోసం అట్టే పెట్టండి. వాటిని చంపడం పాపం, వాటిని ఆక్రమించుకోవడం పాపం, వాటి సొమ్ము తినడం పాపం. గోవులు, సర్పములు, దేవుళ్ళు, విప్రులు, ఈ నలుగురికి సంబంధించిన ఆస్తి మనది కాదట. గో, విప్ర, దేవ, సర్ప ఆలయములు మనం పొరపాట్లు కూడా అనుభవించకూడదు, వాటిని వదిలేయాలి. కొంచెం వదిలితే కోట్లు వస్తాయి. ఈ కొంచెం దగ్గర కక్కుర్తి పడితే మన శరీరం అంతా ఓట్లు అయిపోతాయి. ఇవి తెలుసుకోవాలి. ఇలాంటి పనులు చేసిన వాడికి నాగదోషం వచ్చి అయితే వంశం అభివృద్ధి కాకుండా నాశనం అవుతుంది, లేదా రోగగ్రస్తులు అవుతారు, భార్యాభర్తల మధ్యలో దుఃఖాలు వస్తాయి. ఇవన్నీ తొలగజేసేటటువంటి ఒకనొక దేవత ఉన్నది, ఆవిడే మానసాదేవి. ఒకనొకప్పుడు బ్రహ్మ, కశ్యప ప్రజాపతి మొదలైన వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళారు, భక్తితో శివుడికి అభిషేకం చేశారు. శివుడిని లింగరూపంలో అభిషేకించడం గొప్ప కాదు, కైలాసానికి వెళ్ళి శివుడు కూర్చునుంటే ఆయన మీద గంగ పోసి ఆయన అభిషేకించారట. అసలు శివుడి యొక్క లక్షణమే విచిత్రం అనుకోండి. ఆయన నెత్తి మీద ఏముంది, జటాజుటంలో గంగ, పరమేశ్వర ఆ జటాజుటంలో గంగ కొంచెం మా కమండలంలో పోయి అన్నాడు బ్రహ్మ. శివుడు అలా తల ఉంచాడు, కమండలంలో జలం పడింది. దాన్నే కొంత ఇంద్రుడు తీసుకున్నాడు, కొంత కశ్యపుడు తీసుకున్నాడు. అందరూ తీసుకుని, శివ కాసేపు ఈ నీళ్లతో నీ శిరస్సును అభిషేకించని అన్నారు. ఆయన శిరస్సులో ఉన్న గంగ తీసుకుని మళ్ళీ దాంతో ఆయనకి అభిషేకం చేశారట. మనం మరి గొప్పవాళ్ళం కదటండి, ఆయన సొమ్ము ఆయనకే ఇస్తాం. అందుకనే తుభ్యమేవ వస్తుం సంప్రదదే తుభ్యమేవ, నీ వస్తువు నీకే ఇస్తున్నామని ఒక సామెత పుట్టింది. అలా శివ జటాజూట గంగను సేకరించి ఆ జటాజూట గంగతో కైలాస పర్వతం మీద ఈశ్వరుణ్ణి భక్తితో అభిషేకించారు దేవతలు, బ్రహ్మ, కశ్యపాది ప్రజాపతులు. అప్పుడు పరమాత్ముడు ఈశ్వరుడు మెచ్చుకుని, నాయనలారా ఏం పని మీద వచ్చారు? నన్ను గంగతో అభిషేకిస్తే నేను చాలా ఇష్టపడతాను, సంతోషిస్తాను, నాకు జలం అంటే చాలా ఇష్టం. జలధారా ప్రియశివ, శివుడంటే జలధారా ప్రియుడు, నీళ్లతో అభిషేకిస్తే నేను బ్రహ్మానందం పొందుతాను. అందువల్ల నా మనస్సు కరిగింది, కోరుకోండనగా ఏం కావాలో కోరుకోండనగా వాళ్ళు ఏమన్నారు, భూలోకంలో మానవులు సర్పదోషాలతో బాధపడుతున్నారు, ఆ సర్పదోష విముక్తికి మాకు ఒక ఉపాస్య దేవతని ప్రసాదించు అని కోరారు. కోరగానే శివుడు టక్కున తన మనస్సంకల్పంతో మనస్సులో నుంచి ఒక స్త్రీని సృష్టించాడు. శివుడి మనస్సు నుంచి పుట్టిన ఆవిడే మానసాదేవి అని పిలువబడింది. ఆ తర్వాత ఆవిడ కశ్యపుడి శరీరంలో ప్రవేశించి పుట్టింది, అందుకే కశ్యపి అని పిలువబడింది. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి బయటకు వచ్చింది, అందుకే ఆవిడకి బ్రహ్మాణి అని కూడా పేరు వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి భూలోకంలో జరత్కారు అనే పేరుతో వాసుకి ఆదిశేషుడికి చెల్లెలుగా కద్రువకి కశ్యపుడికి పుట్టింది. ఈ విధంగా కశ్యప ప్రజాపతికి కద్రువకి కూతురుగా జరత్కారుగా కూడా పుట్టింది. అనేక రూపములు ధరించిన ఆవిడ మొట్టమొదటి శివుడి మనస్సులోంచి పుట్టడం వల్ల శివమానసపుత్రి మానసాదేవి అన్నారు. ఇక్కడే ఒక గొప్ప విషయం చెప్పాలి, కైలాసములో ఉండగా నా మానసపుత్రి నాకు పుట్టదు, కాబట్టి మిమ్మల్ని అందరినీ భూలోకానికి తీసుకెడుతున్నాను, నాతో రండని శివుడు తనకు అభిషేకం చేసిన బ్రహ్మని, కశ్యపుణ్ణి, దేవతల్ని వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చాడు. భూలోకంలో గంగానదీ తీరంలో ఒక గొప్ప పట్టణం ఉన్నది, అక్కడికి మొట్టమొదటి విష్ణువు అడుగుపెట్టాడు కనుక దానికి హరిద్వారము అని పేరు. హరిద్వారంలో గంగానది ప్రవహిస్తూ ఉంటే గంగకి ఒకవేపున ఒక కొండ, మరోవేపు మరో కొండ, రెండు కొండలకి మధ్యలో గంగ ప్రవహిస్తోంది. అందులో ఒక కొండ మీదకి వచ్చాడు శివుడు. ఆ కొండ మీద కాలు మీద కాలు వేసుకుని టీవీగా కూర్చున్నాడు. దేవతలారా నా ఎదురుగుండా నిలబడండి అన్నాడు. వాళ్ళంతా ఎదురుగా నిలబడ్డారు. నిలబడగానే తన మనస్సులోంచి ఒక కన్యామణిని తీసుకొచ్చాడు బయటికి. అలా భూలోకంలో హరిద్వారములో కొండ మీద శివుడి యొక్క మనస్సు నుంచి ఒక ఆవిడ పుట్టింది, ఆవిడ మానసాదేవి. ఆ కొండకి మానసా పర్వతము అని పేరు. ఇప్పటికీ ఆ పర్వతం కొండ మీద ఉన్నది. మీరు హరిద్వార్ వెళ్ళిన వాళ్ళు ఉంటే చేయొచ్చండి, మీ అందరూ చూసే ఉంటారుగా, మానసాదేవి, చండీదేవి రెండు కొండల మీద ఉన్నారు. లేకపోతే జూన్లో నేను వెళ్ళినప్పుడు రండి, అప్పుడు మానసాదేవిని చూద్దరు. కానీ మానసను చూడడం నస మాత్రం పెట్టకండి అక్కడికి వచ్చి. మానసాదేవి దగ్గర చాలా శ్రద్ధగా ఉండాలి, భక్తితో ఉండాలి. అక్కడికి వచ్చిన తర్వాత కాఫీ లేదు, టీ లేదు, వీటి మీద దృష్టి మన వాళ్ళకి. ఎంతసేపు రాగానే రైలు దిగామంటే, విమానం దిగామంటే చెంబుడు కాఫీ టిఫిన్లు, వీటి మీద దృష్టి ఉండడం వల్ల భక్తి తగ్గిపోతుంది. తిండి తినండి, తప్పులేదు, కాఫీలు తాగండి, ఎవరొద్దన్నారు, అవి లేకుండా బతకలేము. కానీ యాత్రలలో ఆలయములకు వెళ్ళి అక్కడ కఠోర నియమంతో దీక్షతో ఆ కాసేపు జపం చేయాలి. కొండలో అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారు అక్కడ మంచి కొండ గుహలో కనపడుతుంది. ఆ గుహలో మొట్టమొదట శివానుగ్రహంతో మానసాదేవి పుట్టింది. దర్శనం సెకండ్ చేసుకుంటే చాలు, అక్కడ బయటకు వచ్చాక కొండ మీద ఒక చోట కూర్చోండి. కూర్చుని మానసాదేవిని భక్తితో ధ్యానం చేయండి. ఆవిడ యొక్క ధ్యాన శ్లోకం, నాగానాం ప్రాణరక్షిత్రి యజ్ఞే పారిక్షతస్య చ నాగేశ్వరీతి విఖ్యాత సా నాగ భగనీతి చ. ఈ శ్లోకం అక్కడ చదువుకోవాలి. నాగుల యొక్క ప్రాణములను రక్షిస్తుంది, యజ్ఞములలో పరీక్షిత్తు నుంచి అందరికీ ప్రాణం ఇచ్చింది, నాగేశ్వరి అని ఆవిడికి పేరు, నాగభగిని. ఇలా ఆ తల్లిని మానసాదేవిని నాగేశ్వరిగా స్తోత్రం చెయ్యాలి. ఆ కొండ సకల దేవతాస్వరూపం, ఈశ్వరుడికి ప్రీతిపాత్రం, గంగానదీ తీరంలో ఉన్న పర్వతం, అక్కడ పుట్టిందన్నమాట మానసాదేవి. ఆవిడ రాగానే ఆవిడికి శివుడు అపూర్వమైన ఆలయం కట్టాడు. లోపల ఆలయం కట్టగానే ఈ నాగేశ్వరిని విగ్రహ రూపంలో బ్రహ్మాది దేవతలు ప్రతిష్ఠించారు. శివుడు, అమ్మాయి మానస, నువ్వు నాగులకి మానవులకి అందరికీ అధిష్టాన దేవతవి, మనస్సు మీద నీ ప్రభావం ఉంటుంది, మనస్సునే అదుపులో పెట్టలేని వాడికి మనస్సును అదుపులో పెట్టే శక్తినియ్యి. ఎవడైనా అహంకరించినా మనస్సు నా దగ్గర ఉందంటే వాడి మనస్సు పరిపరి విధాలుగా భ్రాంతి పొందేలా చెయ్యి అని ఆవిడ్ని, మానసాదేవిని మనస్సునకు అధిష్టాన దేవతని చేశాడు. ఆవిడ చాలా సంతోషంతో శివుడి ఆజ్ఞని పరిపాలిస్తూ నాగదేవతలందరికీ అధిష్టాన దేవతయే నాగేశ్వరి అయ్యింది. ఇంకేముంది, శివుడి యొక్క మనసపుత్రి కదా, అందుకని అందరూ పూజించడం మొదలెట్టారట. శివపుత్రి 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 అని నాగులు పూజించారు, దేవతలు పూజించారు, గంధర్వులు పూజించారు, మానవులు పూజించారు. ఆ కాలంలో ఈ హరిద్వారం మొదలుకుని మొత్తం భూమండలాన్ని ఒక మహారాజు గారు పరిపాలించేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన పేరు చంద్రసేనుడు. చంద్రసేన మహారాజు గారు కృతయుగంలో భూమండలాన్ని నాలుగు పాదాలు ధర్మంలో నడిచేలాగా పాలించాడు. ఆ చంద్రసేనుడి పరిపాలనలో ఎక్కడ మాట వరసకు కూడా దొంగలు లేరు, దోపిడీదారులు లేరు, పాపాలు లేవు. ఎక్కడ చూసినా ధర్మం, ఎక్కడ చూసినా సత్యం ఉండేది, వర్షాలు సక్రమంగా కురిసేవి. ఆయన పరమశివభక్తుడు. చంద్రసేనుడు గంగానదీ తీరంలో ఓ శివాలయం కట్టి నిత్యం శివుణ్ణి పూజించేవాడు. ఆయన ఎంత మొండి భక్తుడంటే, శివుణ్ణి తప్ప నేనెవరిని తలుచుకోను, శివుడికి తప్ప ఎవరికీ నైవేద్యం పెట్టను, శివుడికి తప్ప ఎవరికీ దండం పెట్టను అని కఠోర నియమంతో ఉండేవాట. అంత పెచ్చభక్తుడు అనమాట. భక్తుల్లో ఒక్కొక్కడు ఒక రకం ఉంటారు. ఈ నారదుడు తినగా ఉండడుగా ఓ రోజున మానసాదేవి దగ్గరకు వచ్చాడు. అమ్మాయి మానసా అన్నట్ట. ఏమి నారదా అన్నదావిడ. ఇది కాలు మీద కాలేసి కూర్చుని వచ్చింది నారదుడు కదా, ఆయన దగ్గర కాలు మీద కాలేసి కూర్చుంటే ఆయనకి ఎలా ఉంటుంది మరి. అందుకే ఈవిడ కొంచెం గిల్లి, ఈవిడ అహంకారం తొలగించాలనుకున్నాడు ఆయన. ఏదో లోకశ్రేయస్సు కోరుకునే అటువంటి మహత్తులు ఏదన్నా పనిచేస్తారు కదా. అందుకని, మానసాదేవి నీ పరిపాలన ఎలా ఉంది, శివపుత్రికవి నీకు తిరిగే ఉందిలే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పూజలు ఉంటాయి, పురస్కారాలు ఉంటాయి, అన్ని గౌరవాలు ఉంటాయి కదా అంటే, అవునండి, అందులో నాగుల చవితినాడు నేను పుట్టానేమో, కార్తీక మాసంలో చవితినాడు పుట్టిందండి, అదొకటి చెప్పాలి ఇక్కడ. కార్తీక శుక్ల చతుర్థి నాడు పుట్టింది, అదే మనకి నాగుల చవితి అని పేరు. నిజానికి చవితి అనే శబ్దం లేదు, చవితి అనాలి లేదా చతుర్థి అనాలి, అయినా మనం చవితిని వాడుతున్నాం. అసలు ఏ భాషాశాస్త్రంలోనూ చవితి అని ఉంటుంది కానీ చవితి ఉండదు, అయినా అలవాటు అయిపోలే మనకి. ఆ నాగ చతుర్థి నాడు పుట్టాను, అందుకే నేను నాగులని నన్ను దేవతగా పూజిస్తున్నారు నాగులు. మానవులంతా ఆ చవితి నాడు నా కొండకు వచ్చి పాలతో అభిషేకిస్తున్నారు, పుట్టల్లో పాలు పోస్తున్నారు, చిమ్మిలి నైవేద్యం పెడుతున్నారు. కొంతమంది ఆహాహా బెల్లము నువ్వులు కలిపి చక్కగా ముద్ద చేసి కొంచెం ఆవు నెయ్యి కలిపి నా కోసం ఆ ముద్ద నైవేద్యంగా పెడుతుంటే ఎంత రుచిగా ఉంటుందో, ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. నిజంగా కొంతమంది చిమ్మిలి బాగా చేస్తారండి, కొంతమంది చిమ్మిలి చేస్తే నోట్లో పెట్టుకుంటే ఇంక నోరులో దూసుకుపోతుంది వెళ్ళి తెరుచుకోలేము. అది చిమ్మిలి కాదు, సిమెంట్ ఇట్టు అతికించినట్టే. కానీ కొంతమంది చాలా చక్కగా రుచిగా మెత్తగా అద్భుతంగా చేస్తారు. ఆ చిమ్మిలి బాగుంది, అది బాగుంది, నాకు సత్కారాలు దొరుకుతున్నాయి, పూజలు దొరుకుతున్నాయి అన్నదట. ఓహో, అయితే ఇంచుమించుగా భూలోకంలో అందరూ నిన్ను పూజిస్తున్నారా అన్నాడు ఈయన. అండం విన్నారా, ఇంచుమించుగా అందరూ పూజిస్తున్నారా అన్నట్ట. మళ్ళీ ఇంచుమించేమిటి, అందరూ పూజిస్తున్నారు, నన్ను పూజించకుండా ఎవరూ ఏ పని చేయటం లేదండి ఆవిడ. మళ్ళీ ఆలోచించి చెప్పు, అందరూ పూజిస్తున్నారమ్మా అన్నాడు ఆయన. అవును, అందరూ పూజిస్తున్నారు అనగా, ప్రస్తుతం ఈ భూమండలానికి మానవలోకానికి పరిపాలకుడు ఎవడో తెలుసా అనగా, తెలియపటమే, మా నాన్నగారి ప్రియభక్తుడు చంద్రసేనుడు అందావిడ. చంద్రసేనుడు ఎప్పుడన్నా నీకు పూజ చేశాడా, నీ పుట్టలో పాలు పోశాడా, ఈ కొండ దగ్గరకు వచ్చి నీ విగ్రహానికి అభిషేకం చేశాడా? చంద్రసేనుడు పూజించకపోతే ఎంత గొప్పవాడైనా గొప్పవాడు కాదట. చంద్రసేనుడు ఎవరిని పూజిస్తే వాడే గొప్ప దేవత అని దేవతలు అంటారు. తర్వాత నీ ఇష్టం, ఇంతకు మించి నాకేం తెలియదు, నారాయణ నారాయణ అని వెళ్ళిపోయాడు. దాంతో ఈవిడ తెల్లబోయింది. అవును సుమా, నేను గమనించలేదు, ఇన్నాళ్ళయ్యింది నేను ఈ కొండ మీద ఆవిర్భవించి బ్రహ్మ కూడా నా దగ్గరకు వచ్చి నాకు ఆలయం కట్టి నన్ను అభిషేకించిపోతున్నాడు, ఆఖరికి నాకు వాడి ఇచ్చిన వాడు డాడీ కూడా నాకు అభిషేకం చేస్తాడు. అటువంటిది ఈ చంద్రసేనుడు ఎప్పుడు ఈ కొండకి రాలేదు, దండం పెట్టలేదు, పోనీ ఇక్కడికి రాకపోతే రాకపోయాడు, ఇంట్లో అయినా పొట్టలో ఈయన పాలు పోసాడా, నా పొట్టలో ఈయన పాలు పోసాడా, ఇంత చిమ్మిలి పెట్టాడా? అవునవును, అతడు నన్ను పూజించలేదు, బహుశా అతనికి నా గురించి తెలియదేమో అనుకుందిట అనుకుని టక్కన చంద్రసేన మహారాజు దగ్గరికి వెళ్ళింది. చంద్రసేనుడి ఇంట్లో పెద్ద శివలింగం ఉంది, ఆయన ఇంట్లో కూడా ఒక శివలింగం ఉన్నది. ప్రతి వ్యక్తి పూర్వకాలంలో ఇంట్లో శివుణ్ణి పెట్టుకు పూజించేవారు. ఆ శివలింగం దగ్గర ఆయన కూర్చుని భక్తితో ధ్యానం చేసేవాడు. ఆయన వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నిత్యం ఈ శ్లోకం చదవకుండా, శివుణ్ణి స్తోత్రం చేయకుండా ఏనాడు ఆచమనం కూడా చేయట్ట. ఆయన అంతటి మహాత్ముడు ఆ చంద్రసేనుడు. ఆయన శివస్తోత్రం చేస్తూ ఉంటే సరిగ్గా శివలింగం దగ్గర ప్రత్యక్షమైంది మానసాదేవి. చంద్రసేన మహారాజా, నేను మెచ్చాను నీ భక్తికి, వరాలు ఇచ్చుకుందామని వచ్చాను, చచ్చర పుచ్చుకో అన్నది. అప్పుడు ఆయన ఏగాదిగా చూసి, నేను శివభక్తుణ్ణి, వరాలంటూ ఇస్తే ఆయన వాళ్ళు నువ్వెవరో తల్లి పిలవకుండా వచ్చావు అనగానే, నీకు తెలియదా చంద్రసేన, ఆ శివుడి మానసపుత్రికని ఏమనుకుంటున్నావు, ఆయనే నన్ను ఇప్పుడు సమస్త లోకాలకి అధిష్టాన దేవతని చేశాడు, ఎంతెందుకు నీ మనస్సుకు కూడా అధిష్టాన దేవతని అన్నది. ఆయన నవ్వి, నాకు మనస్సు అక్కర్లేదు, యశస్సు అక్కర్లేదు, నాకు మనస్సు అయినా యశస్సు అయినా దోషమైనా శుభమైనా అన్నీ నా శివుడే, శివలింగమునకే అభిషేకం చేస్తాను, శివలింగానికే నైవేద్యం పెడతాను, శివుడికి పెట్టిందే తింటాను, శివుణ్ణి తప్ప అన్యదేవతని నేను చూడను, శివుణ్ణి తప్ప తక్కిన దేవతలని చూడను, వాళ్ళ గురించి తలుచుకోను, వాళ్ళ గురించి మొరక్కను, సర్వం శివమయ్యన్ జగత్ అన్నాడు. ఆయన వరి విర్రాడా, ఆ శివుడు కూతురుని రాదిట, నువ్వు కూతురు అయితే అయ్యి ఉండొచ్చు, ఇంకొకడు అయితే అవ్వచ్చు, నాకు పార్వతీ పరమేశ్వరులు తప్ప ఇంకెవరు అక్కర్లేదు పమ్మన్నాడు. కూతురైన కొడుకైనా ఒకటి మొండి ముక్తుడైన ప్రపంచంలో మొండి వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకని నాకు అమ్మ అయ్యా తప్ప ఇంకెవరు వద్దు పమ్మన్నాడు. ఆయన మూఢుడా, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నాకు మొరక్కావా అభిషేకం చేసావా నీకు శుభాలు ఇస్తాను, నన్ను తిరస్కరించావా నీ రాజ్యం సర్వనాశనం చేస్తానని బెదిరించింది ఆవిడ. నీకు అంత శక్తి ఉంటే చేసుకున్నాడు ఆయన. దాంతో ఆవిడేం చేసింది, ఈయన రాజ్యంలో 7 రోజులు కుంభవృష్టి కురిపించింది వర్షం, దాంతో మొత్తం ఆయన రాజ్యంలో ఉన్న పంట పొలాలన్నీ నాశనం అయిపోయాయి, గాజుల్లో ధాన్యం దాచారా గాజుల ధాన్యం కొట్టుకుపోయింది, ఊళ్ళో ఆయన నగరంలో కానీ ఆయన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ తినడానికి మెతుకు లేకుండా అయిపోయింది. అప్పుడు ప్రజలు వచ్చి, మహారాజా 7 రోజులు కురిసిన కుంభవృష్టికి వర్షానికి మొత్తం సంపదంతా పోయింది, బ్రతకడం ఎలాగా అంటే, కంగారు పడకండి, సముద్రం మధ్యలో నాకు ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపమునకు సింహళ ద్వీపం అని పేరు, ఆ సింహళ ద్వీపంలో ఇలాంటి కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలకు పెట్టడానికి పెద్ద పెద్ద ధాన్యం పురులు కింద వేశాను, ఈ క్షణమే నేను 14 ఓడల్లో ఆ ద్వీపానికి వెళ్ళి అక్కడున్న ధాన్యం పట్టుకొస్తాను, 10 ఏళ్ళ పాటు మీకు భోజనానికి కావలసినది తెస్తాను అని మంచి మంచి ఓడల్ని తీసుకుని సింహళ ద్వీపానికి వెళ్ళాడు. అక్కడున్న ధాన్యం అంతా ఓడల్లోకి ఎక్కించాడు. తీరా ఓడల్లోకి ధాన్యం ఎక్కించి మళ్ళీ తన రాజధానికి బయలుదేరి వస్తూ ఉండగా ఆ ఓడలో ప్రత్యక్షమయ్యింది ఈ మానసాదేవి. చీటీ మటుకు నసపెట్టకు పో అన్నాడు ఈయన. రాజా, నీ రాజ్యాన్ని సర్వనాశనం చేసి నీకు నిలవడ నీడ లేకుండా చేసిందని నేనే, నీ పంట పొలాలు నీ ధాన్యం కొట్టుకుపోయేలా చేసింది నేనే, ఇప్పుడు మరొక అవకాశం ఇస్తున్నాను, నా కాళ్ళకి దండం పెట్టి మానసా శరణం అన్నావా, ఈ ఓడల్లో ధాన్యం మీ వాళ్ళకి అందుతుంది, లేదా నువ్వు నాశనం అయిపోతావు, ఏమంటావు అంటే, నేను శివుడికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయను అన్నాడు ఆయన. నువ్వేం చేసుకున్నా పర్వాలా, శివుడే దైవం అన్నాడు ఆయన. తర్వాత ఏం జరిగిందో తెలియాలిగా. రేపు మళ్ళీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.